ప్రేమ స్వరూపం దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దివ్యమైన ఈ గ్రంథాన్ని బట్టి నీకు వందనాలు, జీవము కలిగిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన మరణం మీద విజయాన్ని బట్టి నీకు వందనాలు. మాకు చిన్న గొప్ప నిరీక్షను బట్టి, విశ్వాసమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ దినం ముందు సర్వలోకంలో జరుగుతూ ఉన్న మీ స్థిర ఆరాధనలు మీ నామానికి మహిమకరంగా ప్రభువు మీకు వందనాలు. దేవ, అనేక మంది లోపం నుంచి పిడిపించబడి దేవ శరీర ఆశను జయించి ఆత్మలో బలవంతులగునట్లుగా తన పునరుద్ధరణకు శక్తి కలిగి వారి తరములో ప్రభువా అనేకులు రక్షణ కొరకు పనిచేయగలిగినట్లుగా దీవునికరంగా సర్వలోకంలో ఉన్న ఆరాధన జరిగించండి. ఉదయకాలం మేము మీ వాక్యం దగ్గర కూర్చోం. మీరు మాతో మీరు మాట్లాడండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఈ సాయంకాలం ప్రభువా మీకు వందనాలు. మేము మా ప్రత్యేకంగా ఈశ్వర ఆరాధన కలిగి ఉండాలని ఆశపడుతూ ఉండగా సమయాన్ని నాకు మాకు దీవనకరంగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఆత్మదేవ మీ స్వాధీనానికి మమ్మల్ని అప్పగించుకుంటూ సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠమైన నామంలో మరొకసారి పునరుద్ధరణ దినపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం వాక్య సందేశం తర్వాత ప్రతి ఆదివారం మనం కలిగి ఉన్నట్లుగానే బల్ల సహవాసాన్ని కలిగి ఉన్నాం. మీరు రెట్టే ద్రాక్షరసాలు మీ గృహం శుద్ధపరచుకొని ఆరాధనలో మీరు పాల్గొనాలని మనవి చేస్తా ఉన్నాను. సాయంకాలం మనం యథావిధిగా 8 గంటలకు జరిగే ఆరాధనలో ఈ ప్రత్యేక దినాన్ని బట్టి మనం మిషన్ ప్రార్థన నిన్నటి దినాన్ని జరిగించుకున్నాం కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా ఈస్టర్ ఆరాధన సాయంకాలం కూడా మనం కలిగి ఉన్నామని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఉదయకాలం మీరు స్థానిక మందిరాల్లో ఆరాధనలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఎలాంటి కార్యక్రమాలు లేవు. సాయంకాలం ఉదయం మాత్రమే మనం ఆరాధన కలిగి ఉన్నామని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని వాక్యం వెతుకుద్దాం. మనం చదివిన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నుంచి 5-6 వచనాలు. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. ఇలా మనం నిజముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని, మహిమను, ప్రభావాన్ని మనం చూడగలిగేది ఇక్కడే రిజరక్షన్ వద్ద మాత్రమే. అంటే అంతకుముందు ఆయన మనం గుడ్ ఫ్రైడే దాటుకొని వచ్చాం. యేసుక్రీస్తు ప్రభును సిలువేశారు, యేసుక్రీస్తు ప్రభును చంపారు, యేసుక్రీస్తు ప్రభును సమాధి చేశారు. ఆ సమాధిని వారు భద్రం చేయడానికి అధికారం కూడా తీసుకున్నారు, భద్రం చేయడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకు సమాధిని భద్రం చేయడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారంటే, ఆయన చెప్పిన ఈ మాట అందరికీ బాగుంటుంది, విరోధులకు కూడా బాగుంటుంది. ఏం చెప్పాడు ఆయన? మనం ముందటి అధ్యాయం చదవాలి. ముందటి అధ్యాయము 27వ అధ్యాయం మత్తయి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము 62వ వచనం 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతును వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినాలైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. యేసుక్రీస్తు ప్రభు ఈ విషయాన్ని బలంగా బోధించాడు. అది ఆ శాస్త్రులు పరిచయాలు గుర్తుపెట్టుకుని అడుగుతా ఉన్నారు. ఆయన 3 దినాలు లేస్తానని చెప్పింది మాకు జ్ఞాపకం ఉంది. ఎన్నో ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో నెరవేరాయి. అందులో ఈ పునరుద్ధానం కూడా ప్రవచనం. యేసయ్య చెప్పారు, నేను మనుష్య కుమారుడు యెరూషలేముకు వెళ్ళబోతా ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది ఆయన సిలువ శ్రమల కోసం చెప్పారు. చంపబడి ఆయన సిలువ మరణం కోసం చెప్పారు. 3వ దినమున లేచుట ఆయన పునరుద్ధానం కొరకు చెప్పారు. అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా వాడు ప్రభు ముందుగానే చెప్పాడు ఆయన తిరిగి లెగిస్తాడు అని. దేవాలయం సన్నివేశం దగ్గర కూడా యోహాను సువార్తలో ఆ మాట ఉంది. దేవాలయాన్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త రెండవ అధ్యాయము 13వ వచనం. యూదుల పండుగ పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములు అమ్మవారును, రూకలు మార్చువారును కూర్చుని చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయం నుంచి తోలివేసి రూకలు మార్చివారు రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుంచి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించినది ఆయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకున్నారు. 18వ వచనంలో యూదులు అడుగుతున్నారు. కాబట్టి యూదులు, నువ్వు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచ్యక్రియ మాకు చూపెదవని ఆయన అడగగా, యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, 3 దినాల్లో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. 3 దినాల్లో దేవాలయాన్ని లేపుతాను అన్నాడు ఆయన. యూదులు అంటున్నారు, ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినాల్లో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గుర్చి ఈ మాటలు చెప్పాను. ఆయన మృతుల్లోంచి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. కాబట్టి దేవాలయం దగ్గర కూడా నువ్వు ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావంటే, ఆయన 3వ దినాన దేవాలయాన్ని లేపుతానన్నాడు. ఏ దేవాలయం? తన శరీరం అనే దేవాలయం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దీన్ని రిపీటెడ్ గా మాట్లాడుతూ వచ్చాడు ఆయన. దీన్ని మనం 4 సువార్తల్లో చూడగలం. ఈరోజు మనం బైబిల్ స్టడీస్ చేస్తా ఉన్నాం కదా, అందులో ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక సూచన అడిగారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచ్యక్రియ తమకు చూపుమని ఆయన అడగగా ప్రభు నాలుగో వచనం అంటాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచ్యక్రియ అడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచ్యక్రియే గాని మరి ఏ సూచ్యక్రియ వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచిపోయాను. యోనాను గూర్చిన సూచ్యక్రియ, యోనా 3 దినాలు ఎట్లాగైతే మత్స్యం యొక్క గర్భంలో ఉన్నాడు, అట్లాగే మనుషు కుమారుడు కూడా 3 దినాలు భూగర్భంలో ఉంటాడు అన్నది యేసుక్రీస్తు ప్రభు ముందుగా చెప్తా వచ్చిన బోధన. కాబట్టి ఈ దినం యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేస్తాడు అన్నది ముందుగా యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధ లేదా ప్రవచనం. దాన్ని శత్రువులు కూడా గుర్తుపెట్టుకున్నారు. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఇది రిపీటెడ్ గా కనబడతా ఉంటదండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం 39 కూడా, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచ్యక్రియ అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గురించిన సూచ్యక్రియే గాని మరి ఏ సూచ్యక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెను అలాగే మనుషు కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. కాబట్టి 4వ సువార్తలో మనం ఈ సత్యాన్ని రిపీటెడ్ గా చూస్తా ఉంటాం, ఈ బోధన రిపీటెడ్ గా చూస్తా ఉంటాం. ఆయన నేను తిరిగి లెగిస్తాను అన్నాడు. మనం చదువుకున్న మూల వాక్యము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో వారు అంటున్నారు 27వ అధ్యాయము 63వ వచనంలో పిలాత్ దగ్గరకు వచ్చారు, అయ్యా ఆ వంచకుడు సజీవుడే ఉన్నప్పుడు 3 దినాలైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది, కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుంచి లేచానని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదే ఉండని చెప్పిరి. కాబట్టి వాళ్ళేమి కేర్లెస్ గా లేరు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆయన లేవడు, చనిపోయిన ఏ ఒక్కడు బ్రతకడు, చనిపోయిన ఏ ఒక్కరు సజీవుడు కారు. కానీ యేసు తిరిగి లెగిస్తాను అన్నాడు, మేము ఆయన్ని చంపాం, ఆయన తిరిగి లేవడు. ఏమైనా శిష్యులు ఆయన బాడీని ఎత్తుకొని పోయి ఆయన లేచాడు అని జనాలు మోసం చేస్తారేమో అని వారు ముందుగానే పిలాత్ దగ్గరికి వెళ్ళి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అప్పటికే సమాధికి ముందు మనుషుడు తీయలేని పెద్ద రాయిని పొరిగించి మూశారు, రోమా స్కీ వేశారు, రోమా అధికార ముద్ర వేశారు. తర్వాత 65వ వచనంలో పిలాత్ అంటాడు, కావలి వారు ఉన్నారు కదా, సెక్యూరిటీ ఉంది అక్కడ, సీల్ చేయబడింది సమాధి, రాయి పొరిగించబడింది, సెక్యూరిటీ ఉంది, కావలి వారు ఉన్నారు కదా, ఇంకా వారికి మరొక పర్మిషన్ ఇచ్చాడు, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. మీ ఇష్టం, మీరేం చేస్తారో చేసుకొని మీకు ఎలా కావాలో అలా చేసుకోండి అని చెప్పి వారు ఫ్రీ హ్యాండ్ చేశాడు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. కాబట్టి క్రైస్తవ విశ్వాసానికి మిగతా విశ్వాసాలకు ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే అందరికీ మరణం మీద జయం కావాలి, అందరికీ బతకాలని ఆశ ఉంది, అందరికీ ఇతర హైందవ విశ్వాసంలో పునర్జన్మ కోసం మాట్లాడతారు, మరో జన్మ. యూదులు ఇస్లాం సహోదరులు వారు పునరుద్ధానం కొరకు మాట్లాడతారు, మరో జన్మ కాదు, ఈ వ్యక్తి మళ్ళా లేవటం, ఈ వ్యక్తి మరొకరిలా మారడం కాదు. ప్రతి ఒక్కరూ తిరిగి లేవటం పునరుత్థానం. అది ఆశ. ఈజిప్టు పిరమిడ్ల యొక్క రహస్యం కూడా అదే. ఎందుకు వారు రాజుల్ని సాదాసీదాగా సమాధి చేయకుండా, మట్టిలో కలిసిపోకుండా వారు సమాధిని శవాన్ని భద్రం చేశారంటే, మమ్మీలుగా ఎందుకు వారు భద్రం చేశారంటే, వారి యొక్క ఆశ. తిరిగి లెగుస్తారు, తిరిగి లెగుస్తారు, తిరిగి లేచినప్పుడు బాడీ భద్రంగా ఉంటే మరలా ఆరోగ్యంగా ఉంటారు. బాడీ లేకపోతే తిరిగి లేవాలనుకున్నా, లేకపోతే బాడీ లేకపోతే ఎట్లాగా జీవించగలుగుతాం? కాబట్టి మేము బాడీని భద్రంగా ఉంచుకోవాలి. బాడీతో పాటు కావలసిన సదుపాయాలన్నీ ఉండాలి. కాబట్టి ధనాన్ని, వారికున్న సంపదను కూడా దాచిపెట్టుకోవడానికి రాజులు ప్రయత్నం చేసే, రాజు చేసిన ప్రయత్నమే ఈజిప్షియన్ పిరమిడ్స్ యొక్క ఉద్దేశం. కాబట్టి తిరిగి లేవాలి అన్న ఆశ అందరిలో ఉంది, మరణం జయించాలన్న ఆశ అందరిలో ఉంది. అది ఎవరి వల్ల కాల, ఎవరి వల్ల కాల. మరణం ఏదైన తోటలో ప్రవేశించినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. మరణం ఏదైన తోటలో ప్రవేశించినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 3:15 ఏంటి ఆయన చేసిన వాగ్దానం అంటే, మరణం యొక్క బలం గల ఆ సర్పసంతానం యొక్క తలను ఆయన చితుకుతుప్పుతాడు. ఆయన సర్పం యొక్క తలను చితుకుతుప్పుతాడు. స్త్రీ సంతానం కొరకు ఆయన వాగ్దానం చేశాడు. దాన్ని హెబ్రీ గ్రంథకర్త మన పరిభాషలో దాన్ని నెరవేర్పును రాస్తున్నాడు. ఏదైన తోటలో మరణం ప్రవేశించింది, అక్కడ రక్షకుడు వాగ్దానం చేయబడ్డాడు, స్త్రీ సంతానం. ఆదికాండం 3:15 ఆ కింద ఆదికాండం 3:15 దేవుడు మనుషుల కొరకు చేసే ఆ రక్షణ కార్యానికి సాదృశ్యంగానే గొర్రె పిల్ల వధించబడ్డం కూడా రాయబడింది. ఆదికాండం 3:15 రక్షకుని గురించిన వాగ్దానం, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను, ఆయన నిన్ను తల మీద కొట్టును, అది అనుంది పుట్టినోట్ల ఆయన. స్త్రీ సంతానం సర్ప సంతానం యొక్క తల మీద కొట్టును అని ఆయన రక్షకుని గురించి వాగ్దానం చేశారు. తర్వాత వారి మీద జాలిపడి, వాళ్ళ మీద జాలిపడి వారు బట్టలు లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారి కొరకు ఆయన చర్మపు చొక్కాలు చేయించడాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. దిగంబరులుగా ఉన్నారు కాబట్టి వారి కొరకు చర్మపు చొక్కాలు చేయించాడు. కాబట్టి పండితులు ఏమంటారంటే, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం కొరకు వారి శరీరానికి ఆకులు కప్పుకున్నారు. ఆకులు ఏ పాటివి, ఎంతవరకు పనికొస్తాయి? కాబట్టి ఆయన 21వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించాను. 15వచనంలో స్త్రీ సంతానం రక్షకునికి వచ్చిన వాగ్దానం. 21వచనంలో వారి నిస్సహాయ స్థితిలో, వారు దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఎలాగో తెలియని పరిస్థితిలో చర్మపు చొక్కాయలు అక్కడ బలి చేసి ఆ పశువు యొక్క చర్మాన్ని వారు కప్పినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అది ప్రారంభంలో ఉన్న విషయం. హెబ్రీ గ్రంథకర్త దాన్ని ఎట్లా వివరిస్తా ఉన్నాడు? హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని. అపవాది మరణం యొక్క బలం గలవాడు. మీరు తింటే చస్తారు అని దేవుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. వాడు కన్నింగ్ నేచర్ని బట్టి వాడు మోసగాడు, అబద్ధకుడు కాబట్టి వాడు అబద్ధాన్ని తీయగా చెప్పాడు. మీరు చావరు, మీరు తింటే దేవతలు అవుతారు, దేవుడితో సమానం అవుతారు, దేవుళ్ళు అవుతారు అని ఆశ చూపించాడు. దాని ద్వారా దేవుడు అక్కడ ఆయన ఉన్నట్టుగానే మరణం ప్రవేశించింది. మరణం అంటే ఎడపాటు, దేవుడికి దూరం అయిపోయారు. అలాగే శరీర మరణం ప్రవేశించింది. నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అన్నాడు. రెండు మరణాలు ప్రధానంగా మనకు అర్థం కావాలి. రెండు మరణాలు మనందరికి బాగా తెలిసింది, ఫిజికల్ డెత్, శరీర మరణం, దేహం మట్టిలో కలిసిపోవటం, దేహం మట్టిలో కలిసిపోవటం, దేహంలోంచి ఆత్మ వేరైపోవటం. చాలా ప్రధానమైనది ఏంటంటే దేవుడికి దూరం అవ్వటం. ఏదైనా తోటలో జరిగిన ఇన్సిడెంట్ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు వారిని వెళ్ళగొట్టేశాడు. వారు తిరిగి ఆయన వద్దకు రాకుండా దేవదూతను కావలిగా పెట్టాడు. దైవ మానవుల బంధం తెగిపోయింది. మనుషులు దేవునికి దూరం అయిపోయారు. దేవుడు మనుషులను దూరం చేసేసుకున్నాడు. పాపిని పరిశుద్ధ దేవుడు ఆయన సహించలేడు, ఆయన నెట్టించాడు. దాన్ని మనం చూస్తాం, ఆ ఎడబాటు చూస్తాం. నిత్య మరణం అని మనం దేన్ని అంటామంటే దేవునికి శాశ్వతంగా దూరం అయిపోవటం. దేవునికి శాశ్వతంగా దూరం అయిపోవటం. ఆత్మ శరీరాలు దూరం వేరవటం మాత్రమే కాదు, జీవాత్మైన దేవునికి మానవుల యొక్క ఆత్మలు దూరం అయిపోవడం, దేవుని వద్దకు చేరుకోకపోవడం, దేవునికి దూరంగా జీవించడం, ఆత్మీయ మరణం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మాట చూస్తాం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితి. పాపం చూడలేని పరిశుద్ధ దేవుడు, పాపాలు మనకి దేవునికి మధ్య అడ్డుగోడలు. కాబట్టి పాపములు అపరాధములు అందులో ఉన్నవారు దేవుడికి దూరం అవుతారు, దేవుడు దేవునితో వారు సహవాసం చేయలేరు. అది మరణ స్థితి అని మనం ప్రధానంగా గ్రంథంలో చూడాలి. ఫిజికల్ డెత్ కంటే అది భయంకరం, దేవుడికి దూరం కావడం. లుకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళాడు, పాతాళంలో బాధపడుతున్నాడు. ఆయన అడుగుతున్నాడు సహాయం చేయమని అడుగుతున్నాడు. అబ్రహాము ఆయన సమాధానిస్తున్నాడు, మీకు మాకు మధ్య మహా అగాధం ఉంచబడి ఉంది, మహా అగాధం ఉంచబడి ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి రావటం, నీకు సహాయం చేయడం కుదరదు, అక్కడి నుంచి నువ్వే ఇక్కడికి వచ్చి సహాయం పొందడం కూడా కుదరదు. ఇక అంతే, ఈ ఎడబాటు ఇది ఇంతే, అగ్ని అరదు, పురుగు చావదు. దేవుడు వారి మీద కనికరపడటం, మరొక అవకాశాన్ని ఇవ్వడు. పాతాళంలో సువార్త జరగదు, పాతాళంలో సువార్త జరగదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నేను ఇలా అంటారు, ఏదేం తోటలోంచి దేవుడు ఆదామావను బయటకు నెట్టేశాడు. బయటకు వెళ్ళిపోయిన ఆదామావులు వెళ్ళిపోకూడదు, అక్కడే ఉండాలి, పశ్చాత్తాపడాలి. దేవుడు కనికరపడి మళ్ళా అంగీకరించేవాడేమో, కానీ ఆదామావులు వెనక తిరగలా, దేవుని వద్దకు రావాలనుకోలే, వారు దూరంగా నిలిపోయారు. దేవుడు తన ప్రేమను బట్టి మధ్యవర్తిని పంపించాడు. యోహాను 3:16, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దూరమైపోయిన మనుషులను ఆయన దూరం చేసుకోవాలనుకోలేదు. మనుషులు ఆయన వెతుక్కుంటున్నారా, ఆయనే మనుషులను వెతుక్కుంటూ మరలా ప్రియకుమారుని వాగ్దానం చేశాడు. ప్రవక్తను పంపించాడు, తిరగండి, రండి, తప్పు చేసిన మనం ఆయనకు దూరంగా పోయి ఏం చేస్తాం, ఆయన లేకపోతే మనకి ఇంకేముంది గతి అని ప్రవక్తను పంపించాడు.
కుమారుడు కూడా పంపించాడు.
ఆ కుమారుడు మన పెనాల్టీ అంతా చెల్లించి మనల్ని విడిపించాడు, రక్షించాడు. దాన్ని మనం చదువుతున్న ఈ వాక్య భాగం ఎబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు 2:14. ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయటకు ఆ మరణంలో ప్రవేశించింది. ఆయన బంధించబడ్డానికి కాదు, మరణం యొక్క బలం గలవాడిని బంధించడానికి. ఆయన మరణంలో ప్రవేశించింది ఆయన చిక్కుకుపోవడానికి కాదు, అందులో చిక్కుకున్న వారిని విడిపించడానికి. మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని తన మరణం ద్వారా నశింప చేయటకు, పెనాల్టీ కట్టడానికి, ఆ కోరలు విరిచేయడానికి, కొమ్ములు విరిచేయడానికి, అందులో ఉన్న రహస్యాన్ని ఏంటో బట్టబయలు చేయడానికి. ఏమవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. చావు ఒక మిస్టరీగా, ఫిజికల్ డెత్ ఒక మిస్టరీగా ఉన్నప్పుడు ముందే చెప్పాడు, ఏమవుతో ఏమవుతో తిరిగి లేగిస్తాను, ఏమైపోతామో కాదు, 3వ దినం తిరిగి లేగిస్తాను. ఆయన ముందే చెప్పాడు, ఆయన లోపలికి వెళ్ళి మళ్ళా వస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన లోపలికి వెళ్ళి మరణం యొక్క బలం గలవారిని నశింప చేయుటకు మనల్ని జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యానికి లోబడ్డ వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడాయను. మనకు విడుదల, వానికి అపజయం. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు సమాధిలోకి వెళ్ళాడు. మనం మత్తయి సువార్తలో ఏం చూడగలుగుతామంటే, 4 సువార్తకులు యేసుక్రీస్తు ప్రభుని 4 డైమెన్షన్స్ లో ప్రజెంట్ చేశారు. ఒక్కొక్కరు యేసుక్రీస్తు ప్రభుని ఒక డైరెక్షన్ లో చూపించారు. 4 సువార్తల్లో ఒకటే కంటెంట్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉన్న దృక్పథం ఒకటి కాదు, వాళ్ళ వ్యూ పాయింట్ ఒకటి కాదు. మార్కు సువార్తకుడు ఆయన్ని మనుష్య కుమారుడు అని సంబోధిస్తాడు, ఆయన్ని సర్వెంట్గా చూపించాడు. లూకా సువార్తకుడు ఆయన్ని రక్షకుడుగా చూపించాడు, ఆత్మీయ రక్షకుడుగా చూపించాడు. యోహాను సువార్తకుడు ఆయన్ని దైవ కుమారుడుగా చూపించాడు, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. అందుకే యోహాను సువార్త ప్రారంభం మనం ఆయన పుట్టుకు వచ్చిన ప్రస్తావన ఉండదు, ఆయన మూలం ఆది యందు వాక్యం ఉండెను అని ప్రారంభించాడు. ఆయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు, సన్ ఆఫ్ గాడ్. మనం చదివిన ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మత్తయి సువార్తకుడు యేసుక్రీస్తు ప్రభుని రాజుగా చూపించాడు. ఆయన యూదుల రాజుగా, ఆయన మెస్సయగా, ఆయన అభిషిక్తుడిగా, ఆయన క్రీస్తుగా మత్తయి సువార్తకుడు ఆయన్ని రాజుగా చూపించాడు. మరణం దగ్గర యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎలా రాజు, మరణం మీద ఆయన అధికారం పొందిన రాజు ఎలా ఉన్నాడో మనం అర్థం చేసుకోవటం ఈ మత్తయి సువార్తలో బాగుంటుంది. ఆయన మరణాన్ని జయించిన రాజుగా, యూదులను రక్షించడానికి వచ్చిన రాజుగా, సర్వమానవాళ్ళని రక్షించడానికి వచ్చిన రాజుగా మత్తయి సువార్తకుడు ఆయన్ని చూపిస్తా ఉన్నాడు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచారు. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు అతను చూసి, నీవన్నట్టే అనెను, నేను రాజును అని ఆయన అంటున్నాడు. యూదుల రాజు నువ్వేనంటే, అవును రాజు నేనే అంటున్నాడు. యూదుల రాజు నువ్వేనా ప్రశ్న అది. 29వ వచనం ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపుకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి. సైనికులు నేను రాజును అన్నందుకు యేసుక్రీస్తు ప్రభుని ఆడుకుంటున్నారు. ఆయనకి కిరీటం, ముండ కిరీటం, ఆయన చేతిలో రాజదండం కింద, ఆయన చేతిలో రాజదండం కింద చిన్న రెల్లు పెట్టారు. ఆయన దగ్గర వారు మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమంటున్నారు. ఒకే వచనంలో ఆ తర్వాత ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లు తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిది. నువ్వు రాజువా అన్నది వారు అపహాసం చేస్తున్న విషయం. వారు అపహాసం చేస్తున్న విషయం 37వ వచనంలో ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడి నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. ఏంటి నేరం అంటే? యూదుల రాజట. యూదుల రాజు అంటే ఏం చేయాలి? రక్షించాలి, శత్రువుల చేతిలోంచి రక్షించాలి, యుద్ధం చేయాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, ముందుండాలి, యుద్ధం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా అట్లా యుద్ధం చేశాడా? శత్రువుని ఏమైనా జయించాడా? వాళ్ళ ప్రాణాలు ఏమైనా కాపాడాడా? భౌతిక నేత్రాలకు అలా కనబడదు. కానీ హెబ్రీ గ్రంథకర్త 2:14 జీవిత కాలమంతా మరణ భయం చేత దాశ్యనకు లోబడ్డ వారిని విడిపించడానికి ఆయన రక్త మాంసాల్లో పాలువాడాయను. ఆయన మరణించాడు, ఆయన సమాధిలోకి వెళ్ళాడు. సమాధిలోకి వెళ్తూ ఉన్న, మరణంలోకి వెళ్తా ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి సమాధిలోకి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప పోరాటం శరీరంలోకి రావటం. అది ఆదికాండం 3:15 వాగ్దానం చేయబడితే అది అనాదికార నిరీక్షణ. దేవుని ప్రణాళిక లోకాన్ని విమోచించాలి, లోకాన్ని రక్షించే రక్షకుడు రావాలి. రాజులు ఎలాగైతే శత్రువుల చేతిలో నుంచి యుద్ధం చేసి తమ ప్రజలను కాపాడుకుంటారో అదే పరిభాష. కానీ ఇది ఆత్మీయుద్ధం. మరణం యొక్క బలం గల వారిని ఓడించడానికి ఆయన వచ్చాడు. వాడు బలంగానే పనిచేశాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవటం అన్నదాన్ని ఒక అబద్ధంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి మనం నమ్ముతా ఉన్న మనం, రుజువులు ఎరిగిన మనం ఏం చూడగలుగుతున్నామంటే, మా రాజు మమ్మను విమోచించాడు, మమ్మను విడిపించాడు, మా మరణపు ముడిని విరిచేశాడు, మరణ భయాన్ని పటాపంచం చేశాడు. జీవిత కాలమంతా దాస్యం చేత మరణ భయానికి లోబడ్డవారు చచ్చిపోతారు అన్న మాట దగ్గరే అన్ని తప్పులు చేశారు. ప్రాణం పోతాది అన్న కాడ ఏ తప్పన్నా చేస్తారు. ప్రాణం పోతాది, చనిపోతారు అన్నదాన్ని ఆయన చేదు వార్తగా లేడు, దాని శుభవార్తగా మార్చాడు. అసలుకి సువార్త సందేశానికి మూలం ఏంటంటే, 1 కొరింథీయులు 15:1-3 పౌలు చెప్పిన సువార్త ఏంటి? సువార్త ఏంటంటే, లేఖనముల ప్రకారంగా క్రీస్తు మృతి పొందాడు. ఆయన చనిపోయాడు. లేఖనాలు చెప్పాయి ఆయన చనిపోయాడు. ఎలా చనిపోతాడో చెప్పబడింది. ధనవంతుని ఇంటి వద్ద ఆయన ఉంటాడు. మత్తయి 27వ అధ్యాయంలో అరిమతయ యోసేపు ధనవంతుడు. అతడు యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని అడిగాడు. తన కొరకు తొలిపించుకున్నాడు సమాధి అరిమతయ యోసేపు. ఎందుకంటే సమాధి చాలా ముఖ్యం, రేపు పునరుద్ధానం ఉంది అన్న నమ్మకం అరిమతయ యోసేపుది, యూదులది. తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభు నుంచాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ మరణ భయాన్ని తొలగించడం, ఆ మరణంలో నుంచి మృత్యుంజడిగా లేవటం, పునరుద్ధానుడు అవటం, సజీవుడిగా కనబడటం అన్నది, అది గొప్ప విజయం. రాజుగారు పొందిన విజయం, ఇతర రాజ్యాన్ని ఓడించటం ఎంత గొప్ప జయంగా సెలబ్రేట్ చేసుకుంటారో
క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ మీద ఇండియా గెలిస్తే అది ఎంతో పెద్ద కోలాహలం అయిపోతుంది. ప్రపంచ ఛాంపియన్ గా నిలబడితే, దాని ఏమంటారు, వరల్డ్ కప్ ని గెలుచుకుంటే దానికి పెద్ద కోలాహలం. ఏం చేశారు, మ్యాచ్ లో గెలిచారు అంతే. ఇది గొప్ప జయం, సర్వలోకానికి విమోచన, మరణం మీద జయం, మరణం మీద జయం, మరణం యొక్క బలం గలవాని యొక్క ఓటమి. నువ్వు రాజువే? అవును, నేను రాజునే. రాజువైతే నీ రాజ్యం ఏది? రాజువైతే నీ సైన్యం ఏది? రాజువైతే నువ్వు చేసే యుద్ధాలు ఏవి? అవన్నీ వాళ్ళకున్న ప్రశ్నలు. యేసుక్రీస్తు ప్రభు ఎరిగిన మనం, ఈ గ్రంథాన్ని చదువుతున్న మనం, అవును ఆయన రాజ్యం ఎవరు? మనం. ప్రకటన గ్రంథంలో ఆ రాజు యొక్క వైభవం, ప్రకటన గ్రంథంలో ఆ రాజ్యం యొక్క ఉనికి. రాజేనా? అవును రాజే. గెలిచాడా? గెలిచాడు. రాజ్యాన్ని సంపాదించుకున్నాడా? సంపాదించుకున్నాడు. ఆ రాజ్యం ఉనికిలో ఉందా? ఉంది. శత్రువు ఉన్నాడా? ఉన్నాడు. శత్రువు ఓడిపోయాడా? ఓడిపోయాడు. యుద్ధం జరుగుతా ఉందా? ఇంకా జరుగుతా ఉంది. ఇవన్నీ మనం ఈ ఆయన రాజు అని మత్తయి సువార్తికుడు పరిచయం చేసినప్పుడు మనం ఈ రాజు అనగానే ఆయన రోల్స్, ఆయన రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో చదవాలి. ప్రకటన గ్రంథంలో ప్రభువుని రాజుగా మనం చూడగలం. ప్రకటన గ్రంథంలో రాజుగా మనం చూడగలం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 5వ వచనం, 5వ వచనం, నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు. ఆ రాయబడే పరిభాష, భూపతులకు అధిపతి. భూపతులు అంటే రాజులు. భూపతులు అంటే రాజులు. రాజులందరికీ రాజు ఆయన. భూపతులకు అధిపతి, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసెను. ఆయన మృతుల్లోంచి తిరిగి లేవడాన్ని బట్టి, మృతుల్లోంచి తిరిగి లేవడాన్ని బట్టి ఆయన రాజు, భూపతులకు అధిపతి. ఆయన రక్తం చిందించడాన్ని బట్టి మనలందరినీ విమోచించుకున్నాడు, కొనుక్కున్నాడు, రక్షించుకున్నాడు. దాన్ని 5వ అధ్యాయంలో చూడగలం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, 9వ వచనం, ఆ పెద్దలు, ఆ 24 పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడ్డవాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ప్రతి జనంలో నుంచి, ప్రతి ప్రజలో నుంచి వారు మనుషులను కొనుక్కుని రాజ్యంగా చేశాడు. ఆ రాజ్యానికి రాజుగా పరిపాలన చేస్తున్నాడు. సంఘం ఆయన రాజ్యం, సంఘానికి ఆయన శిరస్సు. ఏ రాజ్యంలో లేని వైభవం ఈ రాజ్యానికి ఉంది. ఏ రాజ్యంలో లేని ఆశీర్వాదాలు ఈ రాజ్యంలో ఉన్నాయి. ఏ రాజ్యంలో లేని మరణం మీద విజయం ఈ రాజ్యంలో ఉంది. ఈ నిరీక్షణలో ఉంది. ఆయన రాజ్యముగా చేశాడు, ఆయన రాజుగా ఉన్నాడు. వారు భూలోకాన్ని వెళ్తారు, వారు భూలోకాన్ని వెళ్తారు, వారు భూలోకాన్ని వెళ్తారు. కాబట్టి మనం ఆ రాజ్యాన్ని చూడగలుగుతున్నాం, రాజుగా చూడగలుగుతున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఆ రాజ్యం యొక్క వైభవం ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనాల్లో ఇజ్రాయేలు 12 గోత్రాల నుంచి 146,000 మంది ఆ రాజ్యంలో చేరారు. 9వ వచనంలో అన్య జనాంగం కోసం మాట్లాడుతున్నాడు. ఇదిగో అటు తర్వాత, ఇదిగో అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపచారని ఒక గొప్ప సమూహం కనబడను. ఎంత లెక్కలేదు, గొప్ప సమూహం, లెక్కింపచారని గొప్ప సమూహం, లెక్కింపచారని గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే, ఖర్జూరపు మట్లు చేత పట్టుకుని సింహాసన ఎదుటను గొర్రెపుల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపులకును మా రక్షణకై స్తోత్రమనే మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సింహాసనమందు ఉన్న దేవునికి, గొర్రెపిల్లకు వారు ఆరాధిస్తున్నారు, మమ్మల్ని రక్షించుకున్నావయ్యా, మమ్మల్ని రక్షించుకున్నావారు. వారి చేతిలో ఖర్జూరపు మాటలు, ఆనందం, జయధ్వనులు, తెల్లటి వస్త్రాలు. వారి పాపాలు పరిహరించబడ్డాయి. వారి సింహాసనం ఎదుట ఉండి ఆరాధన చేస్తున్నారు. 15వ వచనం, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. ఆ సింహాసనం అంటే రాజ్యం. ఆ సింహాసనం మీద ఉన్నది ఆయన, రాజు. ఆయన పరిపాలన ఉన్నారు. ఎలా ఉంటది ఆ పరిపాలన? 16, వారికి ఇక మీదట ఆకలేనను దాహమైనను ఉండదు. పునరుద్ధానుడైన ప్రభు సమాధిలోంచి జరిగిస్తే ఏం జరిగిందో భౌతిక నేత్రాలు కనిపించట్లేదు. కానీ ఆ పునరుద్ధాన శక్తిని అనుభవిస్తున్న వారు, ఆ పునరుద్ధానుడైన ప్రభుని విశ్వాసం ద్వారా అంగీకరించిన వారి యొక్క భవిత ఎలా ఉంటుందో ఈ గ్రంథంలో చూస్తున్నాం. వారు ఖర్జూరపు మెట్ల చేత పట్టుకుని జయధ్వనం చేస్తా ఉన్నారు. మేము రక్షించబడ్డాం, మేం గెలిచాం, మేం విమోచించబడ్డాం, మరణం మా ముందు ఓడిపోయింది, మరణపు సంఖ్యలు మేము తెంచుకున్నాం అని వారు జయధ్వనులు చేస్తున్నారు. వారు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నుంచి దేవుని సింహాసనం ఉన్న స్థలంలోకి వెళ్తున్నారు. వారు సాతాని అధికారంలో నుంచి దేవుని అధికారంలోకి వెళ్తున్నారు. 16వ వచనం, వారికి ఇక మీదట ఆకలేనను దాహమైనను ఉండదు. కడుపు చేత పట్టుకుని నానా తంటాలు పడి బ్రతికే బ్రతుకు కాదది. సూర్యుని ఎండైనను, ఏ వడగాలినను వారికి తగలతో, ఏ ఈ వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా లేకపోతే వాతావరణ పరిస్థితులు వ్యతిరేకంగా పరిగెత్తే జీవితం కాదు అది. ఎండాకాలం ఒక బాధ, వర్షాకాలం ఒక బాధ, చలికాలం ఒక బాధ, వాతావరణ మార్పులు గుండా వెళ్లేది కాదు ఆ జీవితం. 17, ఎలయనగా సింహాసనం మధ్య మందుండి గొర్రె పిల్ల వారికి కాపురే. ఆయన పరిపాలన అది, ఆయన కాపరత్వం అది, ఆయన కాపుదల్లోకి వెళ్తున్నారు. ఆయన జీవ జలముల బుగ్గ వద్దకు ఆయన కాపురే, ఆయన పోషకుడు. నేను మంచి కాపర్ని అన్నాడు. అది మనం రేపు నిత్యత్వంలో బాగా చూడగలుగుతున్నాం. కావున ప్రియులారా, అక్కడ వారికి దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. ప్రకటన గ్రంథ 20వ అధ్యాయంలో అయితే 1000 ఏండ్లు ఆయనతో పరిపాలన చేస్తున్నారు. 1000 ఏండ్లు ప్రకటన గ్రంథ 21వ అధ్యాయంలో కృతాకాశం, కృత భూమిలోకి వెళ్తున్నావు. ఈ రాజు నువ్వు యూదులకు రాజువా, నువ్వు రాజువా? అవును, నేను రాజునే. మరి నీ ప్రజలు ఎక్కడా? నీ ప్రజలు ఎక్కడా? నీ రాజ్యం ఎక్కడా? నీ సైన్యం ఎక్కడా? దాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇదిగో ప్రతి జనములో నుండి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు, ప్రతి ప్రజలో నుండి ఆయన రక్తంలో విమోచించబడ్డవారు, లెక్కింప సఖ్యము కాని గొప్ప సమూహం పరలోకం రాజ్యం. పరలోకంలో ఉన్న దేవుడు రాజు, మనం ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు, బానిసలం కాదు పాలకులు. తలల మీద కిరీటాలు, సింహాసనాన్ని కూర్చొని మనం ఏలుబడి చేసేవారము అనే వాక్యం మాట్లాడుతూ ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త అంతట్లోనూ ఈ మత్తయి యొక్క వ్యూ పాయింట్ ఏంటంటే ఆయన రాజు, ఆయన రాజు, నువ్వు రాజువా అని సైనికులు ఆయన్ని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, చేతిలో రెల్లు పెట్టి, యూదుల రాజా అనికి శుభం అని గేలి చేస్తా ఉన్నారు. నువ్వెట్లా రాజువయ్యో, ఏది నీ రాజ్యం ఏది, నువ్వు రాజు అంటే ఇట్లా ఉన్నావు, నువ్వు ఎలా ఉండాలి, రాజు అంటే ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉన్నావేంటి, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. మనం కూడా దేవుని బిడ్డలుగా భూలోకపు రాజులను చూసి లేదా అధికారులను చూసి, ఈ మంత్రులను చూసి, ముఖ్యమంత్రులను చూసి, ప్రధానమంత్రిని చూసి, ప్రెసిడెంట్లను చూసి, వాళ్ళ గొప్ప అన్న బలహీన విశ్వాసంలో ఉండకూడదు. మన రాజు ఎంత వైభవం కలిగిన వాడో, ఆ రాజ్యం ఎంత వైభవం కలిగిందో, ఆ రాజ్యంలో ప్రజలుగా ఉన్న మనం ఎంత భాగ్యవంతులమో మనకి అర్థం కావాలి. మనకి అర్థం కావాలి మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో రాజు అన్నది రిపీటెడ్ గా కనబడతా ఉంది, రిపీటెడ్ గా కనబడతా ఉంది. 42వ వచనం. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయన అపహసించుచు, వీడు ఇతను రక్షించను, తను తానే రక్షించుకునలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాడు నమ్మదుము, రాజైతే ఏం చేయాలి, సిలువని తప్పించుకోవాలి, మరణాన్ని తప్పించుకొని వచ్చేయాలి, ఇస్రాయేల్ రాజు కదా, మరి సిలువు మీద కిందకరా. రాజు అన్నది రిపీటెడ్ గా మనం చూస్తున్నాం, రిపీటెడ్ గా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రిలరా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 28వ అధ్యాయంలో ఆయన అప్పుడు దాకా మౌనంగా ఉన్నాడు, ఆ తర్వాత మాట్లాడుతున్నాడు. 28వ అధ్యాయంలో ప్రభు లేచాడు కదా, ఎట్లా లేచాడు ఆయన. 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభు దూత పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయన మౌనంగా ఉన్నాడు, ఒక దూత పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఎవరూ పురలించడం సాధ్యం కాని ఆ రాయి, ఎవరో ముట్టుకోవడానికి కూడా భయపడే ఆ రోమా ప్రభుత్వం యొక్క అధికార ముద్ర, రోమా ఆ సైనికుల యొక్క పహార, అంతకు మించి శాస్త్రులు పరిశీలి పెట్టుకున్న మంది మార్బలం, వాళ్ళందరూ సమాధిని భద్రం చేస్తున్నాము అన్నట్టుగా ఉంటే ఒకే ఒక దూత, ప్రభు దూత, ఆ రాజు దూత పరలోకం నుంచి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాను, రోమా ప్రభుత్వాన్ని మించిన అధికారంతో దూత ఉన్నాడు, సైనికులను మించిన బలంతో దూత ఉన్నాడు, శాస్త్రులు పరిచయల పహారాన్ని మించిన బలంతో దూతున్నాడు. ఏం చేస్తారు చేసుకోండి అన్నట్టుగా, ఏమైనా చేయగలుగుతారా అన్నట్టుగా. ఆ రాజు వైభవం అర్థం కావాలంటే ఆ రాజు యొక్క సేవకులు, దూతలు, శరాపులు, కెరూపులు, మహాదూతలు, బలాఢ్యులు, ఏ ప్రభుత్వం సరిపోతుంది? అసలుకి మనుషులు ప్రభుత్వాలు దేవుని ప్రభుత్వంతో పోల్చగలవా? ఈ సైన్యం ఆ సైన్యం ముందు నిలబడగలుగుతారా? ఒక్క దూత ఈ అన్ని పటాపంచ చేసి నిలబడ్డాడు. అప్పుడు మహాభూకంపం కలిగాను, ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను, అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉండేది. ఒక్క దూతకి ముందు మొత్తం ఆ రోమా ప్రభుత్వం యొక్క సైన్యం అందరూ కూడా లోబడ్డారు, లేదా వాళ్ళందరూ కూడా సాగిలు పడ్డారు, భయపడుతున్నారు. ఆయన అంటున్నాడు, ఆ దూత ప్రకటిస్తున్నాడు. 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన మరణం మీద జయాన్ని పొందాడు. ఆ ప్రభువుకి నేను దూతను, ఒక్క దూత. ఎంతమంది దూతలు ఉన్నారు? అట్లాగా ప్రకటన గ్రంథంలో వివరిస్తాడు, కోట్ల సంఖ్య దూతలు, వారి సంఖ్య కోట్లు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో వారు ప్రభువుని చూశారు. ప్రభు మాట్లాడుతున్నాడు 18వ అధ్యాయంలో, 18వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, ఐ హావ్ అథారిటీ, సావర్నిటీ ఆన్ ద ఎర్త్ ఇన్ ద హెవెన్. ఒక ప్రాంతం కాదు, సర్వ భూమికి రాజు ఆయన, పరలోకపు రాజు, సర్వాధికారి అయిన ప్రభు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, ఏంది నువ్వు రాజువా అని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి గేలి చేసిన వారు. ఏంది నువ్వు రాజువా అని పిలాత్ అడిగితే, పిలాత్ ఎంత వింగింగ్ అడిగాడో, ఎంత అనుమానంతో అడిగాడో, ఎక్కడా నీ రాజ్యం, ఎక్కడా మాట్లాడినా, మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఆ మూడో దినాన ఆయన పునరుద్ధరణడైన తర్వాత ఆయన ఓపెన్ గా ప్రకటన చేస్తున్నాడు, పరలోకమందును భూమి మీద నేను సర్వాధికారిని. ప్రకటన గ్రంథంలో ఆ రాజు వైభవాన్ని చూస్తున్నాం. వధింపబడ్డ గొర్రె పిల్ల, జ్ఞానం, ఐశ్వర్యం, మహిమ, ఘనత, ప్రభావాలు పొందల రూపుడు. మమ్మల్ని రక్షించుకున్నాడు, మమ్మల్ని విమోచించాడు, మా రక్షణకై స్తోత్రం. ఆయన రాజ్యం యుగ యుగాలు, ఆయన పాలన యుగ యుగాలు. ఆయన దూతలు బలార్జులు, ఆయన ముఖదర్శనం చేయబోతున్న సేవకులు మనం భాగ్యవంతులు. ఆ రాజ్యం అంతం లేని రాజ్యం, ఆకలి దప్పులు లేని రాజ్యం. ఆ రాజ్యానికి మనల్ని వారసం చేశాడు ఆయన. 19-20 వచనాల్లో రాజు ఇంత గొప్ప రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళడానికి ముందు మనకు ఒక పని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. నేను పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, నేను మిమ్మల్ని మీ మీ స్థితిగతులన్నింటినీ మార్చి ఆది పాపం, మూల పాపం, మరణం, మరణం యొక్క బలం గలవాణ్ణి అన్నిటిని జయించి సమూలంగా విమోచించడానికి సమర్థుణ్ణి. అయితే నాకు మీరు విధేయత చూపించారు, ఏదేం తోటలది అడిగాడు, అన్నీ మీకు ఇస్తాను నాకు మీరు విధేయత చూపించారు, నిత్యత్వాన్ని మీకు ఇస్తాను నాకు మీరు విధేయత చూపించారు. రాజు చెప్తే ఏం చేయాలి? చిత్తం మహాప్రభు చెప్పండి, మేము చేస్తాము చెప్పండి. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఎవరక్కడా అనగానే చిత్తం ప్రభు అనాలి కదా. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన, దానికి ఆయన తగినవాడు ఆయన. మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఆయన అంటున్నాడు 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళండి, గో, శిష్యులు సమస్త జనులను నాకు శిష్యులు చేయండి, ఆ రాజుకు చెప్పండి, ఆయన రాజ్యం యొక్క వైభవం చెప్పండి, ఆ రాజ్యంలో ఉన్న మేరులు చెప్పండి, ఎంత గొప్ప విమోచన పొందుతారో చెప్పండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మరి వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మనం రిక్తహస్తాలతో మన ప్రభుని ఆరాధించలేము, ఖాళీ చేతులతో మన ప్రభుని ఆరాధించలేము. ఆయన ఎన్నో చేస్తున్నాడు, మన మన స్థాయిని, మన మన సామర్థ్యాన్ని బట్టి, మన స్థాయిని బట్టి మనం మన ప్రభుని హానర్ చేయాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు రాజును చూడడానికి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా, మేము ఆయన పూజింప వచ్చాం. ఎట్లా వచ్చారు? రిక్తహస్తాలతో రాలా, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా బోలం, సాంబ్రాణి, బంగారం చేత పట్టుకుని వచ్చారు. మా రాజుని మేము ఆరాధించాలి. మనం నిత్యత్వంలో మన ప్రభుని ఎట్లా ఆరాధిద్దాం? ఆ ప్రభు మనకింత చేస్తున్నాడు కదా, మనం ఆయనకేం చేద్దాం? మనం ఆయనకేం చేద్దాం? ఎట్లా ఆ ప్రభుని కలుసుకుందాం? రిక్తహస్తాలతో సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏదైనా తీర్పిస్తే ఏమవుతుంది? హైకోర్టు తీర్పిస్తే ఏమవుతుంది? ప్రభుత్వం నిర్ణయిస్తే ఏమవుతుంది? చట్టం అవుతుంది. అందరూ శిరసు వంచాలి, చట్టాన్ని పాటించాలి. మనకు తెలుసు. కానీ ఈ రాజు ఆజ్ఞాపించాడు, ఏం చేద్దాం. కాబట్టి ఈ గొప్ప భాగ్యానికి అర్హులమైన మనం, ఆ గొప్ప మహిమలో ప్రవేశించబోతున్న మనం, ఆ రాజును ముఖదర్శనం చేసుకోబోతున్న మనం, ఆ రాజుతో పరిపాలన చేయబోతున్న మనం విధేయత కలిగిన వారిగా ఉండాలి. ఆ రాజు నా రాజు, ఆయన ఆజ్ఞాపించాడు నేను చేస్తాను, ఆయన ఆజ్ఞాపించాడు నేను లోబడతాను. 20 వచనం రాయబడిన మాటదే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకోవటం ముఖ్యం. రాజు మాటలకు విధేయత చూపించడం ముఖ్యం. నేను మీకు ఏ అయితే ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవనని వారికి బోధించండి. మనం సంపూర్ణంగా భూమి మీద పరలోకపు రాజు యొక్క కట్టడకు లోబడదాం, ఆయనకి హృదయ సింహాసనాన్ని ఇద్దాం, ఆయనకు లోబడదాం. ఇది బానిసత్వం కాదు, ఇది ఆరాధన. వారు నిశ్చత్వంలో ఆ మట్టలు చేత పట్టుకొని ఆరాధిస్తున్నట్టుగా సంతోషంగా ప్రభును సేవిద్దాం, విధేయతతో ప్రభును సేవిద్దాం. అతి భాగ్యం ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్.